అంటే అది సమస్త లోకాలు దాటి 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 చిట్ట చివరికి బ్రహ్మలోకానికి కూడా వెళ్ళింది. బ్రహ్మదేవుడు రాముడు బ్రహ్మాస్త్రం వేస్తే ఆ అస్త్రం నుంచి నిన్ను రక్షించడం మా వల్ల కాదు, తిరిగి రాముడే రక్షించాలి, ఆయన పాదాల మీదే పడమంటే వాడు తిరిగి వచ్చి రాముడి కాళ్ళ మీద పడ్డాడు. రాముడు క్షమించి బ్రహ్మాస్త్రం ఒకసారి వేస్తే వ్యర్థం కాకూడదు గనక ఏదైనా నీ శరీరంలో ఒక్క అవయవం ఇవ్వమన్నాడు. అప్పుడు వాడు కుడికన్ను తీసేసుకోమన్నట్ట. ఆ కుడికన్ను పీకేసి బ్రహ్మాస్త్రం అదృశ్యమైపోయింది. ఇంతవరకు మాత్రం సుందరకాండలో ఉన్నది. కానీ పరాశర సంహిత ఇంకో మాట చెబుతున్నది, ఒక కన్ను పోగానే ఆ కాకి మీద జాలిపడి నీకు కన్ను పోయింది, నీ వల్ల మొత్తం మీ జాతికి పోతుంది కన్ను, ఎందుకంటే నువ్వు దేవజాతి వాడివి కనుక, దానివల్ల కాకులన్నీ శాశ్వతంగా నిన్ను తిట్టుకుంటాయి. అలా తిట్టుకోకుండా నీ మీద జాలిపడి నీకు వరం ఇస్తున్నాను, నీ కుడికన్ను తీసినా నువ్వు కుడివైపు చూస్తే ఇటువైపు చూస్తే ఈ కన్ను కనపడుతుంది, ఇటువైపు చూస్తే ఈ కన్ను కనపడుతుంది, ఏ వైపు చూస్తే ఆ వైపు కన్ను మాత్రం కనపడి రెండో కన్ను కనపడకుండా ఉండేలా వరం ఇస్తున్నాను అన్నాడు. అప్పుడు ఏమవుతుంది, ఎప్పుడు చూసినా కుడికన్నే పోయి ఆ కుడికన్నుకి ఏదో పట్టి కట్టుకుని ఎడం కన్నుతో నానా యాతన పడక్కర్లేకుండా ఏ వైపు చూస్తే ఆ వైపు మాత్రం కంటికి దృష్టి కనపడుతుందన్నమాట. ఇలా కాకికి కూడా వరం ఇచ్చాడు రాముడు. మత్కృతే కాకమాత్రం తు బ్రహ్మాస్త్రం సముదీరితం. నా కోసం కాకి మీద, ఒక సామాన్యమైన కాకి మీద, పెంట తినే కాకి మీద, దాని మీదే బ్రహ్మాస్త్రం వేశాడే, అటువంటిది నేను రావణాసురుని దగ్గర వాడి చెరలో 10 నెలలుగా ఇంతమంది భీకరాకారిణులైన రాక్షస స్త్రీల మధ్యలో నానా కష్టాలు పడి నలిగిపోతూ నానా యాతన పడుతూ ఉంటే నా మీద ఎందుకు జాలి చూపించడం లేదు? ఎందువల్ల అశేష సైన్యంతో వచ్చి ఇక్కడికి ఈ లంకా నగరాన్ని భస్మం చేయటం లేదు రాముడు అని నేను అడిగానని చెప్పవయ్యా ఆంజనేయాంది. ఇది వినగానే రాముడికి కొంచెం ఆగ్రహం కలగాలి. కాబట్టి పైగా ఈ కథ తనకి రాముడికి తప్ప మరొకరికి తెలియదు గనక ఆ రకంగా రాముడికి హనుమంతుడు సీతని చూసి వచ్చాడనే నమ్మకం కలగడానికి ఈ కథ చెప్పింది. ఆ తర్వాత ఇంకా నమ్మకానికి మరో వస్తువు ఇచ్చింది, అది చూడామణి. పూర్వం పాలసముద్రం చిలికినప్పుడు దేవదానవులు అందులోంచి రకరకాల వస్తువులు పుట్టాయి. అమృతం పుట్టింది, విషం పుట్టింది, కామధేనువు పుట్టింది, కౌస్తుభమణి పుట్టాయి, ఇంకా అనేకానేక దివ్య వస్తువులు పుట్టాయి. అందులో నుంచి పుట్టిందట ఒక మణి, అది చూడామణి. నెత్తి మీద పెట్టుకునే మణి గనక దాన్ని చూడామణి అన్నారు. ఆ మణి చాలా విలువైనది, ఇంత అని విలువ కట్టడానికి వీల్లేదు. మామూలు వజ్రాలకి రత్నాలకి అయితే విలువ కట్టగలం, 150,000, 10,000, 1,000,000 అని. కానీ ఇది అమూల్యమైన మణి, అనర్ఘమైన మణి. అటువంటి మణిని ఏనాడో ఆ మహానుభావుడు వైవస్వతమను తన భార్యకి ఇచ్చాడు. అప్పటి నుంచి మనువంశస్థులు తమ ఇంటి పెద్ద కోడలికి ఈ మణిని ఇస్తూ ఉంటే ఆ మణిని నెత్తి మీద పెట్టుకుని వాళ్ళు ధరిస్తూ ఉంటారు. ఈ మణిని దశరథుడు తన పెద్ద కోడల్ని గనక నాకు ఇచ్చాడు, ఇదిగో ఈ మణిని ధరించి నేను రాముడితో ఎక్కడికైనా వెడతాను. ఈ మణిని అరణ్యవాసంలో కూడా తీయకూడదట, ఇది సౌభాగ్య చిహ్నం అన్నారు. చాలామందికి ఒక అనుమానం, అడవికి వచ్చేసింది కదా సీత, ఎందుకని నగలు తీసేసిన ఆవిడ దగ్గర నగలు ఎలా ఉంటాయి అని. అడవికి వచ్చే ముందు నారచీరలు కట్టుకుంది, మొత్తం అలంకారాలు తీసేసింది, ఇంకా చూడామనేమిటి, గాజులేమిటి, కొన్ని నగలు మూటగట్టి నేల మీద వేసిందంటాడు కిష్కింధాకాండలో. ఇది నిజమేనానని, ఎంత అరణ్యానికి వచ్చినా నగలన్నీ తీసేసినా ముత్తయిదువులకి కొన్ని నియమాలు ఉండేవి పూర్వకాలం, అన్ని నగలు ఉండేవి కనుక. ఇప్పుడు ముత్తయిదువుల దగ్గర తాడిబొట్టుకే కరువు అయిపోతుంది క్రమక్రమంగా. భర్తలకి కష్టమే కొనేటటువంటి వాళ్ళకి, పాపం భార్యలకి కష్టంగానే ఉంది కొనుక్కోవడం. బంగారం రేటు ఎంత పెరిగిందో నాకు తెలియదు, మార్కెట్కి వెళ్ళను కనుక, కానీ చాలా కష్టంగా ఉంది కొండం అంటున్నారు. అందువల్ల ఇప్పుడు పూర్వం ఉన్నన్ని నగలు వేసుకోవడం లేదు, కానీ పూర్వం శరీరం పైనుంచి కింద దాకా ఆపాదమస్తకం నగలు ధరించేవారు. 2 లాభాలు, ఒకటి బంగారానికి ఎప్పుడైనా విలువ ఉంటుంది కనుక అత్యావశ్యక స్థితిలో ఈ భార్యామణి నగలు వీళ్ళకి పెట్టుబడిగానో బతకడానికో పనికొస్తాయి, మరొకటి వైభోగాన్ని తర్వాత సౌభాగ్యాన్ని ప్రకటించడానికి ఒక మార్గాలు. ఇప్పుడు అని నగలు మొయ్యడం కూడా కష్టమే. పూర్వం రాముడు ధరించిన కిరీటాలు ఇప్పుడు మన నెత్తి మీద పెట్టుకుంటే తలనొప్పి వస్తుంది, ఇంకా అక్కడి నుంచి రోజు మందులు వేసుకోవాలి, కష్టం. పూర్వం అలా అన్ని ఓపికలు ఉండేవి. ఇప్పుడు సీత కూడా అడవికి వచ్చేటప్పుడు అలాగే చేతికున్న గాజులు, మెడలో ఉన్న ఆ తాళి, తాళికొన్న గొలుసు, వీటితో పాటుగా నల్లపూసల తాడు, చెవులకున్న కుండలాలు, కాళ్ళకున్న పట్టీలు, చూడామణి, తర్వాత కంఠాభరణం, నడుముకున్న మువ్వల వడ్డాణం, ఇవి తీయకూడదట. ఇవి తీసేయటం ఒకే ఒక్కసారి తీయాలి, అవి భర్త లేనప్పుడే. ఇవి సౌభాగ్యవతి కాబట్టి ఈ నగలన్నీ తెచ్చుకుంది. వీటిల్లో కొన్నింటిని మూటకట్టి రాముడికి ఆనవాలుగా పనికొస్తుంది ఎప్పుడైనా అని వానరుల మధ్యలో పారేసింది పూర్వం కిష్కింధలో ఋష్యమోక పర్వతం దగ్గర. ఇప్పుడు అందులో చూడామణి ఆవిడ శిరస్సు మీదే పెట్టుకుంది, ఆ మణి తీసిందనమాట. ఏష చూడామణి దివ్యక, ఇది దివ్యమైన చూడామణి, సముద్రం నుంచి పుట్టింది. ఈ మణిని వారసత్వంగా దశరథ మహారాజు గారి వంశస్థులు, ఇక్ష్వాకు వంశస్థులు పెద్ద కోడలికి ఇస్తారు. ఈ మణిని నీకు ఇస్తున్నాను, ఇది నువ్వు రాముడికి చూపిస్తే నాతో మాట్లాడినట్టు, నన్ను పలకరించి మణి తెచ్చినట్టు నమ్ముతాడు. ఇది నేను ఎట్టి పరిస్థితుల్లో నా భర్తని, ఆ భర్తకి ఆత్మీయులైనటువంటి వ్యక్తుల్ని నమ్మితే తప్ప ఇవ్వను. కాబట్టి నువ్వు నాకు ఆత్మీయుడు అయ్యావు కనుక ఇస్తున్నాను అని మణి ఇవ్వగానే కళ్ళకద్దుకుని చక్కగా తన వస్త్రంలో దాచుకుని, అటు నడుముకున్న వస్త్రం ఉంది, దానికి కట్టేసుకుంటే ఇక అది ఊడదనమాట. అప్పట్లో నడువుకి ఇలా తువ్వాలు బిగించి కట్టేవారు, అటువంటి ఒకనొక వస్త్రంలో దాచుకుంటే ఇక ఊడదు. ఎప్పటికి కూడా పురోహితులు 5 రూపాయలు 10 రూపాయలు కానీ ఇలా బొడ్లు తినివేస్తారేదనమాట. ఏం బొడ్డండి బాబా, వస్త్రంలోంచి పొరపాటును కూడా ఊడదు. వాడు మొత్తం తీసి మళ్ళీ కొత్త పెంచి కడితే తప్ప, అంతఃష్టాంగ పరసల కంటే గట్టి. దొంగాళ్ళు ఎత్తుకుపోను లేరు, కొన్ని లాభాలు ఉన్నాయని తెలిసింది. అయితే కొంచెం అలవాటు ఉండాలి, అలవాటు లేని నాగోటివాడు కనుక దోపితే దారి పొడిగోతే 5 రూపాయలు 10 రూపాయలు పడిపోతే ఎవడో ఒకడు పట్టుకుపోతాడు. కాబట్టి అది కొంచెం దట్టిలో బిగించి మరీ జాగ్రత్తగా ఆంజనేయ స్వామి వారు దాన్ని పెట్టుకున్నాడు. అదిగో ఆ చూడామణి దాచిన తర్వాత అమ్మంది, నాయన హనుమ నిన్ను వదలలేకపోతున్నాను, పుత్ర సమానుడు అయిపోయావు, నిన్ను చూస్తూ ఉంటే ఏదో తెలియని ఆత్మీయత కలుగుతోంది, ఇదే గొప్పతనం. ఒక అమ్మవారిని, అందులో కష్టాల్లో ఉన్న స్త్రీని ఇంత నమ్మించాడు. కన్న కొడుకు దూరం అవుతూ ఉంటే తల్లికి ఎంత బాధ కలుగుతుందో, హనుమంతుడు ప్రస్తుతం వెళ్ళిపోతాడేమో తిరిగి రాముడి దగ్గరికి అనిపించగానే సీతకు అంత బాధ కలిగిందిట. అంతటి ఆత్మీయత ఈ కాశ్యాపట్లో హనుమంతుడు పంచిపెట్టాడు, వాత్సల్యం ఆమెకి కలిగిందనమాట. ఈ భయంకర రాక్షస స్త్రీల మధ్యలో అశోక వనంలో రావణ అంతఃపురం విడిచిపెట్టి ఇక్కడ నన్ను అట్టే పెట్టాడు కారణం, నేను అంతఃపురానికి వెళ్ళను కనుక, ఆ పాపాత్ముని సేనాగారానికి వెళ్ళను కనుక, ఇక్కడ భయంకర రాక్షస స్త్రీలు ఏకాక్షి, ఏకకర్ణ, కర్ణప్రావరణ, ఇటువంటి స్త్రీలు నన్ను పదే పదే భయపెడుతూ ఉంటే 10 నెలలుగా ఎప్పుడు చస్తానో తెలియక గుండె అయిపోతుందేమో అని రోజూ ఏడుస్తూనే ఉన్నాను దుఃఖంతో. ఆ సమయంలో నా భాగ్యం వల్ల నువ్వు వచ్చావు. చూడు, ఆ నిద్రపోతున్నారు పక్కన రాక్షస స్త్రీలు, ఒక దానికి ఇంత పొడుగు కన్ను, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఇదంతా కన్నే, ఇదేం వికృతాకారమో మరి. ఆ కన్ను చూస్తేనే తన్నుకు తావాలి, ఏమళ్ళీ జీవితం అంటే విరక్తి కలుగుతుందనమాట. ఇక ఒక ఆవిడకి ఈ చెవి, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఇదంతా చెవే తిరిగి ఉందట చుట్టూత, అమ్మో ఈ చెవి అందుకే చాలా బాగా వినపడుతున్నాయో, బహుశా చేమ చిటుక్కుమన్నా వినపడుతుంది దానికి. అసలు ఒక ఆవిడకి చెవులే లేవు. అతినాస, ఒక ఆవిడకి పెద్ద ముక్కుట, ఎక్కడ ఎంత పొడుగుందో తెలియదు ఆ ముక్కు. హైదరాబాద్లో మొదలైతే సికింద్రాబాద్ ఎండింగ్ దాకా ముక్కే. మరొక దానికి తిర్యంగ్నాస, పక్షి ముక్కులు లాంటి ముక్కు. ఇలాగ భయంకరమైన ఆకారాలతో ఉన్నారు వాళ్ళు. ఒక ఆవిడకి ఒంటి కాళ్ళు, ఒక ఆవిడకి ఏనుగు పాదాలు, ఒక ఆవిడకి గాడిద కాళ్ళు, ఒక ఆవిడకి కుక్క కాళ్ళు, ఒక ఆవిడకి నక్క కాళ్ళు, నక్క చెవులు, డొప్ప చెవులు, విచిత్రమైన చెవులు, అసలు ముక్కే లేదు ఒక ఆవిడకి, మొత్తం ముక్కు అంతా శూన్యం. కడుపు దగ్గర ఉన్నాయి ఇటు కళ్ళు ఒక ఆవిడకి, కడుపు దగ్గర ఉందిట ఒక ఆవిడకి పొట్ట, వేళ్లాడిపోతున్న పొట్ట ఒక ఆవిడకి, ఇంతంత మిడిగుడ్లు బయటకు వస్తున్నాయి ఒక ఆమెకి. ఈ విధంగా నానా విచిత్రమైన వికృతాకారాలతో ఉన్న ఈ స్త్రీలు నన్ను పదే పదే చంపుతాం, పొడుస్తాం, పీకి నులిమేస్తాం, ఆహారంగా చేసుకుంటాం, తింటామని బెదిరించినా ఎలా బ్రతికానా, ఎందుకు బ్రతికానా అనుకున్నాను. ఇదిగో నీవోటి మహానుభావుడి దర్శనం కోసం బ్రతికాను, రాముడు వస్తాడు రాబోతున్నాడు అని చెప్పావే ఆ ఒక్క వార్త వినడానికి బ్రతిక, అది నాకు అమృతం అయిపోయింది నాయన. నీ దర్శనంతో నాకు ఆనందం కలిగింది. ఈ భయంకర స్త్రీల మధ్యలో ఎన్నాళ్లుగా నేను పడిన కష్టమంతా తొలగినట్టయింది. కానీ నీ సన్నిధానం మళ్ళీ దూరమవుతుంది అంటే చాలా బెంగగా ఉంది. అవును, రాముడు నా కోసం కాకి మీదే బ్రహ్మాస్త్రం వేశాడే, అటువంటి వాడు ఇవాళ ఎందువల్ల ఇక్కడికి రావడంలా ఈ భయంకర రాక్షస సమూహం మధ్యలో నానా కష్టాలు అనుభవిస్తున్న నన్ను రక్షించడానికి సీతాని కలవరించే రాముడు ఎందుకు రావడంలా లక్ష్మణుడి వెంట పెట్టుకుని అని నేను రాముణ్ణి అడిగానని చెప్పమన్నది సీత హనుమంతునితో. ఆపై రాముడు ఆనమాలిచ్చి ఆమె దగ్గర నుంచి చూడమని తీసుకున్నాడు. ఇక్కడ వాల్మీకి మహర్షి గురించి మనం కొంచెం జాగ్రత్తగా చెప్పుకోవాలి. ఒక్కొక్కసారి కొంచెం చేదస్థంగా అనిపించినట్టు రెండుసార్లు రిపీట్ చేసినట్టు అనిపిస్తాయి కొన్ని శ్లోకాలు. వాల్మీకి మహర్షి లాంటి మహాకవి అసలు ఎన్ని ఉపమాలు ఆయన చూపించేటువంటి ఉపమాలంకారము అంటే మొట్టమొదటి ముందు వాల్మీకినే తీసుకురావాలి. మధుమయ ఫణితీనాం మార్గదర్శి కవీంద్ర అని ఆ మునీంద్రుడి గురించి ఇంత గొప్ప మార్గదర్శి లేడు అని చెప్పుకున్నాం. అసలు సిసలైన మాధుర్యం ఉన్న కవిత్వం అయినది. అందుకే మధుమయ ఫణితీనాం మార్గదర్శి మహర్షి అని. అంతటి గొప్పవాడికి చేదస్థం ఉంటుందా? కాదు, ఆయనకు ఒక నియమం ఉంది. ఆయన ఏమిటి నియమం పెట్టుకున్నాడు? యథాతథంగా చెప్పాలి. సీతాదేవి రావణాసురుడి చెరలో ఒకరోజు రెండు రోజులు కాదు, సంవత్సరం ఉంది. హనుమంతుడు వచ్చేనాటికి 10 నెలలు పూర్తయ్యాయి. 10 నెలలుగా ఎన్ని బాధలు పడింది ఆమె. బతికొండగా తింటామని బెదిరించడం, నీ మొగుడు చచ్చిపోయాడని రావణాసురుడు బెదిరించడం, నా భార్య వైపు అండం, ఇన్ని కష్టాలు అనుభవించి కొత్తవాణ్ణి పట్టాన నమ్మలేని స్థితిలో పడిపోయింది. తనను తానే నమ్మట్లేదు ఆమె. ఎదురుగుండా హనుమంతుడు కనిపిస్తే కలయము అనుకుంది. ఆహా, స్వప్నం ఎంత బాగుందనుకుంది. మళ్ళీ అంతలోనే బెంగ. ఈ స్థితిలో ఆవిడ చేదస్థం కాదు, రూఢి చేసుకోవడానికి నిజంగా వచ్చినవాడు హనుమంతుడేనా రామదూతయేనా, ఇది కల లేక నిజమా, ఇవి తెలుసుకోవడానికి ఇన్నిసార్లు అడిగింది తప్ప అందులో ఏమీ చేదస్థం కాదు. ఆ కష్టాలు అనుభవించిన వాడికి తెలుస్తాయి 1-2 సార్లు. దరిద్రం యావజ్జీవితం అనుభవించిన వాడు 40 ఏళ్ళో 30 ఏళ్ళో హఠాత్తుగా వాడు 1 కోటి రూపాయలు వచ్చేయండి నమ్ముతాడా? గిల్లేసుకుంటాడు, కింద పడిపోతాడు, డామర్ కింద పడిపోతాడు, ఆ తొందరపాటుతో గుండె కూడా ఆగిపోతుంది. ఆ స్థితి కాబట్టే మనకి ఇందులో 1-2 సార్లు రాముడు ఎందుకు రాలేదు, లక్ష్మణుడు ఎందుకు రాలేడు, నువ్వు నిజంగా హనుమంతుడివేనా అని అడగడంలో రహస్యం అన్నమాట. హనుమంతుడు కూడా గొప్పవాడు కనుక సరి అయిన సమయం ఎరిగి ఆవిడికి చాలా జాగ్రత్తగా ఓపికగా నచ్చ చెప్పాడు. అదే ప్రారంభంలోనే నేను రామదూతను వచ్చేసానంటే ఇంకేముంది గుండె ఆగిపోయినట్టు ఆమెకి. వెనకటికి ఒక ఆయన అప్పులు అప్పారా ఉండేవాడు, ప్రపంచమంతా అప్పులు చేసి 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 లాటరీ టిక్కెట్లు కొనేవాడు. పాపం లాటరీ పిచ్చ, ఎప్పటికైనా నా నసీబు మారకపోయేనా నేను నవాబు కాకపోయేనా అనుకుని బతికేవాడు పాపం ఆయన. ఇలా డబ్బంతా తగలేసి లాటరీ టిక్కెట్లు కొన్నాడు. 10 లక్షలు 25 లక్షలు వాడికి అప్పు పెరిగిపోయింది. చివరికి అప్పులు వాళ్ళు మీద పడ్డారు, దాంతో వీడికి హార్ట్ అటాక్ వచ్చిందిట. చివరికి ఆసుపత్రి పాలయ్యాడు. పాపం వాళ్ళ ఆవిడ పతివ్రత కనుక ఆసుపత్రిలో చేరి చేదు ఎంత ముద్ద బారేస్తుంది వాడికి. ఆవిడ ఓ రోజున డాక్టర్ గారి దగ్గరికి వచ్చి, ఏమండి మా ఆయన పరిస్థితి ఏమిటంటే, మీ ఆయన ప్రస్తుతానికి ఏం ప్రమాదం లేదమ్మా, కానీ ఆయన యావజ్జీవితం కొంచెం జాగ్రత్తగా గడపాలి, ఎక్కువ ఆనందం కానీ ఎక్కువ దుఃఖం కానీ కలిగించే వార్త విన్నాడంటే ఆ క్షణమే మీ ఆయన గారి గుండె ఆగిపోతుంది, ఇంకా తర్వాత నిన్ను ఎవరో కాపాడలేరు అంటే, సరేలేండి ఏదైనా మెల్లిగా చెబుతాను, తొందరపడి ఆయనకి ఏమీ దుఃఖం కానీ సంతోషం కానీ కలిగించే వార్త చెప్పను అందిట. తర్వాత ఏం జరిగింది, ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళేసరికి ఓ మంచి లాటరీ వచ్చింది, ఫారిన్ లాటరీ. వాళ్ళ ఆయనకి 1.25 కోట్ల లాటరీ తగిలిందిట. ఈ టిక్కెట్ కూడా ఉంది. ఆ లాటరీ వాళ్ళు వచ్చి టిక్కెట్ చూపించి మీ ఆయన వస్తే డబ్బిస్తా ఉన్నారు. ఇప్పుడు వీడికి 1.25 బెంగ, మా ఆయనకి సంతోషం కలిగించే వార్త దుఃఖం కలిగించే వార్త చెప్పకూడదన్నారు. 1.25 కోట్ల అనగానే మా ఆయన అని గుండాకి చచ్చిపోతాడేమో లేని పని కూడా, అలాగని చెప్పకపోతే 1.25 కోట్ల పోయేటట్టుంది, ఏం చేయాలని భావించి డాక్టర్ గారిని అడుగుదామని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా కార్డియాలజిస్ట్ గారండి, మా ఆయనకి 1.25 కోట్ల లాటరీ తగిలింది, ఇప్పుడు ఈ విషయం చెప్పాలి, చెబితే చచ్చిపోతాడని మీరన్నారు, చెప్పకపోతే డబ్బులు పోతాయి, మరి పైగా మీ బిల్లు వాడికి కట్టలేకపోతున్నాం కదా అంది. నీకెందుకమ్మా, నేను డాక్టర్నే కదా, పేషెంట్కి చాలా జాగ్రత్తగా నచ్చ చెబుతాను అని డాక్టర్ గారు మెల్లగా స్టెతస్కోప్ మెళ్ళలో వేసుకుని ఈ అప్పులు అప్పారావు గారు బెడ్ దగ్గరికి వచ్చాట. అప్పారావు గారు అలా శూన్యంలోకి చూస్తున్నారు. ఏమండి ఎలా ఉన్నారు? ఏమిటంటే బాగానే ఉన్నాను డాక్టర్ గారు. మరి ఏమిటి అలా చూస్తున్నారు? ఒకటే బెంగండి, అప్పులు ఎలా ఉన్నా తీర్చలేకపోయినా మీ మెడికల్ బిల్ అయినా కట్టాలి కదండి, హాస్పిటల్ బిల్లు కట్టాలి కదండి, అది ఎలా కట్టాలా, డబ్బులు లేవని బెంగగా ఉంది అన్నట్ట. దానికే ఉందిలేండి, మీరు ఎంత బెంగెట్టుకోకండి అప్పులప్పారావు గారు, మీకు హఠాత్తుగా బోల్డ్ లాటరీ టికెట్లు కొన్నారుగా, అందులో ఏదో దానికి 1 కోటి రూపాయలు తగలకపోతుందా, తగిలితే బోడి నా బిల్లు 1 లక్ష రూపాయలు కట్టలేకపోతారా అన్నాడు ఆయన. భలేవారు డాక్టర్ గారు, నిజంగా నేను లాటరీ టిక్కెట్లు కొన్న వాటిలో దేనికి నా 1 కోటో 1.5 కోటి తగలాలి, కానీ మీకు బోడి లక్ష ఏంటండి, సగం డబ్బిచ్చేయను అన్నాడు. ఆ వెంటనే అన్నారు డాక్టర్ గారు, పడిపోయారు. అందరూ చూశారు, డాక్టర్ గారు గుండె అయిపోయింది పాపం. ఇంతలో ఈయన కంగారు వచ్చి ఏమిటి ఇలా పడిపోయాడంటే, అప్పుడు భార్య వచ్చి, నిజంగానే మీకు 1.5 కోటి లాటరీ తగిలిందండి పాపం, మీకు మెల్లిగా ఆ విషయం చెబుదామని వచ్చాడు డాక్టర్ గారు. ఆయనకేమో గుండెపోటు ఉందని నాకు తెలియదు, మీరేమో ఏకంగా సగం ఇస్తాననేసరికి 75 లక్షలే ఆ దెబ్బకి ఆయన గుండె అయిపోయింది పాపం. అన్యాయంగా డాక్టర్ గారు పోయారు అందుట. ఒక్కోసారి ఎవరు పోతారో తెలియదు. అందువల్ల తొందరపడి దుఃఖము ఆనందం కలిగించే వార్తలు వింటే ఇంత ప్రమాదం ఉంది కనుక ఆమెకు ఇంత నచ్చ చెప్పాడు ఆయన. ఇంత సైకాలజీ తెలుసున్నవాడు హనుమంతుడంటే. అందుకే ఆయన్ని బుద్ధిమతాం వరిష్టం అన్నారు. అటువంటి ఆయనతో మళ్ళీ ఆమె ఏమన్నది, రాముడు లక్ష్మణుడు ఎందుకు ఇక్కడికి రావడంలా, నా కోసం కాకి మీద కూడా బ్రహ్మాస్త్రం వేసిన పరమ పూజ్యుడు రామచంద్రుడు నన్ను దుర్మార్గులు ఎవరైనా అపహరించారని తెలిస్తే ఆ క్షణమే వాళ్ళ అంతం చూడాలని ప్రయత్నించే రామచంద్రుడు ఏ కారణం చేత 10 నెలలుగా లంకానగరానికి రావడం లేదంటే, అప్పుడు చెప్పాడు హనుమంతుడు, అమ్మా నీవు ఎక్కడ ఉన్నావని వారికి తెలియదు కదా, ఒక్కసారి లంకానగరంలో ఫలానా సముద్రం మధ్యలో ద్వీపంలో సీత ఉన్నది అని నేను రాముడికి ఈ వార్త చెప్పాను, వచ్చి తీరుతారు వాళ్ళు ఇక్కడికి. రావడం మళ్ళీ అలా ఇలా కాదు, మా వానర సైన్యంతో వస్తారు, సుగ్రీవుడు మహావీరుడు వారి కోసం ఎక్కడ ఎక్కడ ఉన్న వానరులందరినీ అక్కడికి తెప్పించాడు, ఈ మహా వానర భల్లోక సైన్యంతో రాముడు ఇక్కడికి వస్తాడు, తావు భౌ నరశార్దూలౌ రాజపుత్రావనిందితౌ. అమ్మా ఆ ఇద్దరు వేలు పెట్టి చూపించడానికి వీలు కానంత గొప్పవాళ్ళు, పొరపాటును వాళ్ళ జీవితంలో మచ్చలేదు, పరమ పూజ్యులు, వాళ్ళకి వార్త తెలుస్తుంది ఇప్పుడు నేను వెళ్ళాక వాళ్ళు ఇక్కడికి వస్తారు. తౌ ఉభౌ రాజపుత్రౌ అనిందితౌ అన్నాడు ఆయన. వాళ్ళు అనిందితులట, ఎవరి చేత నిందలు పడిన వాళ్ళు కాదు, నింద పడడానికి అనర్హులు వాళ్ళు. అటువంటి మహానుభావులు ఎప్పుడో ఒకప్పుడు ఏదో తప్పు చేసి అందరి చేత చివాట్లు తినేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు ఆ మహానుభావులు. ఆ ఇద్దరు వస్తారు నీకోసం లంకానగరానికి వస్తారు, లంకాం భస్మీకరిష్యత, లంకానగరాన్ని భస్మీపటలం చేసేస్తారు, బూడిద చేసి పారేస్తారు. వాళ్ళు వాళ్ళ అస్త్రాలు వాళ్ళ శస్త్రాలు వాళ్ళ ధనుష్టంకారాలు ఈ రాక్షసుల్ని నిమేష మాత్రంలో మట్టు పెట్టగలవు. ఒక్క రాముడు చాలు లోకమంతా నాశనం చేయడానికి, ఇక తక్కిన వాళ్ళు అక్కర్లా. అయితే రాముడికి ఒక నియమం ఉన్నది, తొందరపడి దివ్యాస్త్రాలు అణ్వస్త్రాలు వెయ్యడు వేళ్ల మీదకి. అప్పటికి ఇప్పటికీ తేడా అదనమాట. అప్పుడు వాళ్ళ దగ్గర అస్త్రాలు ఉన్నాయి, కానీ అస్త్రాలు తొందరపడి ఎవరి మీద వెయ్యరు వాళ్ళు. అదిగో ఒకవేళ వేస్తే తక్కిన వాళ్ళు కూడా నశిస్తారు కనుక. ఇప్పుడు వెనక ముందు చూడకుండా ఈ ఆటం బాంబులు వేసేస్తారు కాబట్టి ఇప్పటి సంయమనము లేని ప్రజల దగ్గర ఆయుధాలు ఉంటే ప్రమాదం. ఆయుధములు ఉన్నవాడి దగ్గర ఇంద్రియ నిగ్రహం ఉండాలి, లోక శ్రేయస్సుని ఎరిగి వాడు యుద్ధం చెయ్యాలి. రాముడు అటువంటి వాడట. అందువల్ల రావణుణ్ణి వాడి పరివారాన్ని నాశనం చేసి స్వయంగా రాముడు నిన్ను పట్టుకెడతాడు అనగానే ఆవిడ సంతోషించింది, చెప్పవలసినవన్నీ చెప్పింది. ఇక ఇప్పుడు హనుమంతుడు అక్కడ నుంచి కొంచెం దూరం వచ్చాడు. నేను ఏ పని మీద వచ్చానో ఆ పని పూర్తయింది. హనుమంతుని చరిత్ర అల్లాటప్ప కాదు. హనుమంతుడు ఏ కోణంలో చూసినా అటువంటి తెలివైనవాడు, అంతటి పరాక్రమవంతుడు, అన్ని రంగాలలో అరితేరినవాడు మరొకడు ఉండడు. ఆయన చరిత్రలో ఇప్పటి వరకు ఇంకా మనం సుందరకాండలో కొన్ని విశేషాలు వింటున్నాం. రామాయణ యుద్ధం అయ్యాక ఆయన చేసిన లీలలు ఉన్నాయి అసలు, అవి మీరు అలాగే వింటూ ఉండండి, శరీరం గగురు పొడుస్తుంది, ఎంత అద్భుతంగా ఉంటుందో. అసలు వీటి ముందు ఈ సామాన్య మానవుల కథలు, ఈ బోడి కథలు, ఈ సస్పెన్స్ కథలు ఎందుకు మనకు వస్తాయి? అంతటి మహాద్భుతమైన లీలలు చేశాడు ఆయన. ఆ మహాత్ముడు ఏకాంతంగా అశోకవనంలో చెట్టు దగ్గర కూర్చుని కాసేపు ఆలోచించాడు. ఏ జగన్మాత నిరంతరం రామ అని తప్పిస్తోందో, ఏ జగన్మాత దర్శనం కోసం బ్రహ్మాది దేవతలు తహతహలాడతారో, ఏ తల్లి పాదధూళి భయంకర పాపాలు తొలగించి దారిద్ర్యం తొలగించి ఐశ్వర్యం ఇస్తుందో, అటువంటి తల్లిని, సీతాదేవిని, ఆదిలక్ష్మీ స్వరూపిణిని వాళ్ళ చూశాను. ఈ తల్లి కోసం రామచంద్రుడు అహర్నిశలు ఏడ్చాడు. సీత సీత అంటూ అన్నం తినడం మానేశాడు, మంచినీళ్ళు తాగలేదు, శరీరం మీద పాములు వాలితే కూడా తోసుకోలేదు. మద్యం మాంసం ఇలాంటి అలవాట్లన్నీ ఏనాడో విడిచిపెట్టేసినటువంటి పవిత్రమైన ఇక్ష్వాకువంశంలో పుట్టిన ఆయన ఈమె కోసం ఇవాళ సాధారణమైన ఫలహారం కూడా మానేశాడు. అంతటి పూజ్యురాలు ఈమె. ఈమె కోసమే ఆయన ఎవ్వరూ చెయ్యరాని సాహస కార్యక్రమాలు చేశాడు. వాలి పరిపాలిస్తున్న కిష్కింధా నగరం ఏనాటికైనా సుగ్రీవుడికి మళ్ళీ దక్కుతుందా? నిజానికి సుగ్రీవుడు ఈ జన్మలో వాలి బతికున్నంతకాలం అసలు పొరపాటును కూడా కిష్కింధకేసి కన్నెత్తి చూడలేడు. ఋష్యమూక పర్వతం విడిచిపెట్టాడు. అటువంటిది సీత కోసమే కదా రాముడు ఒక్క కోలతో వాలిని నేల కూలనేశాడు, ఒక్క బాణంతో పడగొట్టేశాడు. సీతాదేవి యొక్క అనుగ్రహం వల్లే సుగ్రీవుడికి వాలిపేడ దూరమయ్యింది, ఋష్యమూక పర్వతం విడిచిపెట్టాడు, కిష్కింధా నగరానికి రాజయ్యాడు. ఇదిగో ఇంతమంది వానరులు ఆయనని వాళ్ళ సేవిస్తున్నారంటే కారణం సీతాదేవి అనుగ్రహమే. ఈ సీత కోసమే రాత్రి పగలు అనే తేడా లేకుండా మేం వానరులం నాలుగు దిక్కులు గాలించాం. ఈ సీత కనపడకపోతే కొంతసేపటి క్రితం వరకు కూడా నేను ఆత్మహత్య చేసుకుందామనుకున్నాను. ఈమె మీద యావద్ నర వానర జాతుల వాళ్ళ భవిష్యత్తు ఆధారపడి ఉన్నది. అటువంటి సీతని నా పూర్వజన్మ సుకృతం వల్ల చూడగలిగాను. రాముడు చెప్పిన దానికంటే కూడా సీతాదేవి మరింత సాధ్వి. ఆహా, ఏం పవిత్ర రూపం, ఎంతటి పవిత్ర సౌశీల్యం! అమ్మా, నా వీపు మీద ఎక్కితే నిన్ను మోసుకుపోతాను, ఈ లంకలో ఉండవలసిన అవసరం ఏమున్నది, రాముడి దగ్గరికి తీసుకెడతానంటే, కాదు, రావణుడు దొంగలాగా ఎత్తుకొచ్చాడు ఇక్కడికి నన్ను, కానీ నా భర్తలా దొంగలా పట్టుకెళ్ళకూడదు. నన్ను ఇక్కడికి రావాలి, వీరావేశం ప్రదర్శించాలి, ఈ దుర్మార్గుడిని నాశనం చెయ్యాలి, టీవీగా నన్ను పట్టుకెళ్ళాలి అన్నది. ఇటువంటి మాట ఎంత సౌశీల్యవతి కాకపోతే అంటుంది, ఎంతటి పట్టుదల కలిగినది కాకపోతే అంటుంది. పైగా నువ్వు నా పుత్రుడు వంటి వాడివైనా నీ వీపు మీద ఎక్కడం నీకు నాకు అప్రతిష్ట. నిన్ను ఎవరైనా కళత్రవతి సందేహ భార్య కలిగిన వాడేమో హనుమంతుడు అని అనుమానించవచ్చు, నీకు నాకు కూడా మంచిది కాదు అని రకరకాలుగా నచ్చ చెప్పింది ఆ తల్లి అని తల్లిని బాగా పొగిడి, ఇక ఇప్పుడు నాకు ఒక్క పని మిగిలింది, ఇక ఏమిటది, కొంచెం అల్పశేషమిదం కార్యం, కొంచెం పని మిగిలి ఉన్నది నాకింకా. పని అంతా అవల సీతను చూసేసి పరుగు పరుగున వెళ్ళిపోయి రామా సీతను చూశాను మాట్లాడానంటే చాలదు, ఏమిటి నాకు మిగిలిన పని ఇంకా. నేననేవాణ్ణి ఒకడు వచ్చినట్లుగా నేను రామదూతనని, సీతని వెతకడానికి వచ్చానని, ఆమెతో మాట్లాడానని, ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళి రాముడికి వార్త చెప్పి రాముడి ఇక్కడికి తీసుకొస్తానని, ఇదంతా రావణాసురుడికి కొంచెం చెప్పాలి. నేనేమిటో, నా బలమేమిటో, నా బుద్ధి బలమేమిటో ఇవన్నీ రుచూపించాలి. అవసరమైతే ఒరే ఎందుకురా చెడిపోతావు, సీతని రాముడికి ఇచ్చేయి అని నచ్చ చెబుదాం, వింటాడా వింటాడు, లేదా వాడి కర్మయోగం అప్పుడు ఎలాగో కాలకపోతుందా. అంటే ఇప్పుడు నేను రావణునితో ముఖాముఖి మాట్లాడాలి, రామదూతనని చెప్పాలి. కానీ రావణునితో మాట్లాడడం అంత తేలికేనా? వాడేమన్నా ఇంటర్వ్యూ ఇస్తాడేవాడు వాడు, ఎందుకనంటే వాడికి పదవి బలం ఇవన్నీ ఉన్నాయి, మూర్ఖుడు వాడు. విధి సంకల్పము చే, విధి సంకల్పము చే ఒకనొకడుత విశ్వంబు పాలించుతో, బధిరం బెక్కువ మాట తక్కువ సదా భాషల్ దురుక్తులు, మనోవ్యథతో మత్తతతోడ దుర్వ్యసన దుర్వ్యాపారతంజందు ఐ అధికారాంతమునందు చూడవలదా అయ్య సౌభాగ్యములు. కొంతమంది ఉంటారు అహంకారం, ధనగర్వం, మూర్ఖత్వం, ఇలాంటి వాళ్ళకి పదవి వచ్చిందంటే ఏ మహారాజా పదవో, ఏ కాలేజీకి ఒక ప్రిన్సిపాలో, లేదా ఇంకో దానికి ఏదో అధికారం అయ్యాడంటే ఇంక వాడిని పట్టుకోలేమన్నారు. ఏదో పూర్వజన్మ సుకృతం వల్ల ఒకడికి ఈ విశ్వాన్ని పరిపాలించే అధికారం వచ్చిందిట, వాడికి ప్రభుత్వ అధికారం వచ్చిందిట. ఇంకది రాగానే పాతవని మర్చిపోయాడు, ఎవడి మాట వినడు, ఏ నేను అంటాడంతే, అంటే చెవిటాడులా అయిపోయాడనమాట వాడు. ఎవడి మాట వినకుండా, ఎవరితోటి మాట్లాడకుండా బిగుసుకుపోవటం, వస్తే అహంకారంగా ఉండడం, కళ్ళు ఎగరేయటం, ఇంకా ఆ మూర్ఖత్వానికి పరాకాష్ఠ అనమాట అది. మాటలు తక్కువగా మాట్లాడతట, ఎవరితోనైనా మాట్లాడితే దురుక్తులు, ఇష్టం వచ్చినట్టు తిట్టడం అనమాట. నువ్వెంత అండవు, నీ బతుకెంత అండవు, అస్తవ్యస్తంగా ప్రవర్తించేవాట. ఇంకక్కడి నుంచి వాడికి ఒక భయం ఏమిటంటే రాకరాక పదవి వచ్చింది, ఎవరితో మాట్లాడ ఎవడి మాట వెండో, నన్ను గురించి ఏమన్నా తిట్టుకుంటున్నారేమో, అదో బెంగ. అందుకని లోపల మనోవ్యథ, అలాగని దిగలేడు మెట్టు, మనోవ్యత మత్తత, దీనితోడు రకరకాల వ్యసనాలు, దుర్వ్యసన దుర్వ్యాపారాలు వాడికి అన్నీ వచ్చి పడిపోతాయి వాడి మీద. చిట్ట చివరికి ఎవరితో మాట్లాడక అహంకారంతో నోటుకొచ్చేటట్టు తిట్టి లీవ్ ఇవ్వక ఇంకోటి ఇవ్వక ఉంటారు, ఏడిపించేస్తూ ఉంటారు దిక్కుమలాళ్ళు. 4 రోజులు ఇంత చేసి పదవి, ఈ 4 రోజుల్లో ఉన్నప్పుడు ఎన్ని నాటకాలు, ఎన్ని విషయాలు, ఎంతమంది పొట్టపడకూడదు అనుకుంటారు. అధికారం ఎప్పుడొకప్పుడు పోక తప్పదుగా, హేమ హేమీలకే ఊడే అధికారాలు. ఇదో లెక్క, ఎప్పుడో ఒకప్పుడు రిటైర్మెంటో లేక ఉన్న 4 ఏళ్లకో 5 ఏళ్లకో పదవి పోవడాలో జరుగుతాయి. ఆ పదవి పోయాక తెలిసి వస్తుంది అయ్యగారి మహిమ ఏమిటో. అయ్యి అధికారాంతమునందు చూడవలదా ఆ అయ్య సౌభాగ్యములు అని అడిగినాడు. అధికారం పోయాక అప్పుడు చూడాలట. ఇంకేముంది రిటైర్ అయ్యాక అంతకుపూర్వం అగ్గగ్గలాడి లీవ్ అండి బాబు ప్లీజ్ అని బతిమాలి వాడు ఎవడో పలకడు, నువ్వెంత నీ బతికడు చేతులు బాగుంటాడంతే పలకరిస్తే. లేదా గొప్ప పదవి ఉన్నవాడికి 5 ఏళ్లకో 3 ఏళ్లకో, ఇప్పుడు మినిస్టర్ పదవులు అయితే 1/2 గంటకు ఊడిపోతాయి, ఎప్పుడు ఊడిపోతాయో తెలియదు. అంచేత ఇలా ఊడిపోయినప్పుడు ఆ తర్వాత ఎవడో పట్టించుకోకపోయినప్పుడు అప్పుడు తెలుస్తుంది వాడి సౌభాగ్యం. అందుకే జ్ఞాని ఎప్పుడు ఎంత పదవిలో ఉన్నా ఎంత గొప్ప స్థితిలో ఉన్నా చాలా జాగ్రత్తగా ఉంటాడు. రాముడంతే, అధికారంలో ఉన్నంతకాలం ప్రజల్ని కన్న బిడ్డల్లా చూశాడు. ఎవరికైనా కష్టం వస్తే బయట గంట పెట్టివట్ట, ఆ ధర్మగంట టింగును మోగిస్తే వాడెవడో ఏమిటో తెలుసుకుని వాడి కష్టం తొలగించి వాడికి కావలసినవి ఇచ్చాడు. కాబట్టి ఇప్పటికీ అప్పటికీ రామరాజ్యం అన్నాం, ఇంకెవడి రాజ్యం అల్ల, అంతటి మహానుభావుడు. కానీ రావణాసురుడో మహామూర్ఖుడు, వాడి జాతి వాళ్ళు తప్ప, వాడి కులం వాళ్ళు తప్ప మరొకడెవడికి ఇంటర్వ్యూ ఇవ్వడు వాడు. వాడితో మాట్లాడడం ఎలాగా అంటే నా వల్ల కాదు అంత తేలిగ అక్కడికి వెళ్ళడం. ఇక కాపలా వాళ్ళు, కాపలా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఓ కాపలా వాళ్ళల్లారా, నాకు రావణాసురుడితో మాట్లాడాలని ఉంది, కొంచెం అపాయింట్మెంట్ ఇప్పించండి మాట్లాడడానికంటే. వీళ్ళు అసలు ఒప్పుకోరు, వీళ్ళు ఇంకా మూర్ఖులు. వాడే సొంటంటే వాడికి 10 కంఠాలు 10 కంఠాలు 10 సొంటలు అయితే వీళ్ళంతకంటే ఎక్కువ సొంటలు, వీళ్ళతో అనుక్షణం తంట, వీళ్ళు నోరిప్పితే అది పెంట, ఎలాగా అని బాగా ఆలోచించాడు. నసామరక్షస్సు గుణాయ కల్పతే, వాల్మీకి అద్భుతంగా చెప్పాడు ఇందులో. ఈ రాక్షసులు మంచిగా చెబితే వినరు. నసామరక్షస్సు గుణాయ కల్పతే, ఈ రాక్షసుల విషయంలో మంచిగా చెబితే వినరు, సామం పనికిరాదు. నాయనలారా, నేను ఆంజనేయుడిని, ఎక్కడి నుంచో రామదూతగా వచ్చాను, బతిమాలుకుంటున్నాను, రావణుని దర్శనానికి నన్ను పంపండి, మీకు పుణ్యం ఉంటుందని చేతులు బుచ్చుకు బతిమాలితే వినరట. పోని సామం పనికిరాకపోతే రెండో మార్గం ఏం చెప్పారు, దానం చేయమన్నారు. డబ్బులు ఇచ్చి లోపలికి వెళ్ళచ్చు, దానం వండం కంటే పూర్వ ఒక మాటలో చెప్పాలంటే లంచం అన్నమాట. లంచం ఎప్పటిది కాదు, కృతయుగం నుంచి ఉందిలేండి. అమ్మో లంచం లేకపోతే కంచం కదలదు. పోని డబ్బిచ్చి, ఒరే ఈ డబ్బు తీసుకున్న లోపలికి పంపండి రా అంటే వీళ్ళ దగ్గర డబ్బులు కూడా పని చెయ్యవు. ఎందుకని, ఓ నాయనో లంకానగరంలో ఉన్న సంపద ఆనాడు ఈ సృష్టిలో ఎక్కడా లేదు, దేవలోకంలో కూడా లేనంత సంపద లంకలో ఉంది. లంకలో ఉన్న ఒక సామాన్యుడైన కుంక కూడా, రావణాసురుడి దగ్గర పనిచేసే లంక కూడా, లంక అంటే ఒక బానిస ఒక సేవకుడు అన్నమాట, ఒక సేవకుడు కూడా ఇంద్రభోగంతో ఉండేవాడు అక్కడ. ఇంత డబ్బున్న వీళ్ళకి లంచం ఇచ్చి ఎలా పంపిస్తాం? వాడిని లంచం ఇచ్చి లొంగ తీసుకోలేము, నాబోటి వాళ్ళని నిలబెట్టుకునేయగలరు వాళ్ళు, అంత డబ్బు ఉంది. డబ్బు లేనివాడు, పేదవాడో, సరైన జీతం లేనివాడు అయితే లంచం ఇచ్చేదో బుట్టలో వేసుకుంటాం. కానీ వీళ్ళు అమూల్యమైన సంపదలతో సుఖాలు అనుభవిస్తున్నారు కనుక లంచం డబ్బిచ్చి వెళ్ళడం కుదరదు. సామం పనికిరాదు, దానం పనికిరాదు. ఇక భేదోపాయం, ఇద్దరిని పడగొట్టాలంటే వాళ్ళిద్దరికి మధ్యలో తగాదా పెట్టి లోపలికి వెళ్ళచ్చు. కానీ ఈ రాక్షసుల మధ్యలో తగాదా పెట్టడం కష్టం. ఎందుకని? తగాదాలు ఎప్పుడు వస్తాయి? స్త్రీ విషయంలో వస్తాయి, సంపదల విషయంలో వస్తాయి, పదవుల విషయంలో వస్తాయి. వీళ్ళ దగ్గర సంపదలు ఒకళ్ళని మించి ఒకళ్ళ దగ్గర ఉన్నాయి. ఎవడికి ఏది కావాలో అది రావణాసుడు ఇచ్చేస్తాడు. కాబట్టి డబ్బుల విషయం చూపి తగాదా పెట్టలేము. ఇంకా సుందరీమణుల విషయంలో తగాదా అంటే ఎవరికి వాళ్ళే బోలెడంతమంది పరమసుందరీమణులైన స్త్రీలతో విహరిస్తున్న వాళ్ళే. కాబట్టి ఇది కుదరదు. ఇక పదవుల, రావణాసుడి దగ్గర ఒక కుర్ర కుంక దగ్గర నుంచి పైదాకా అందరికీ అద్భుతమైన శక్తులు ఉన్నాయి. పదవుల్లో వాళ్ళ పదవులు తేడా తప్ప అధికారాలు బాగా ఉన్నాయి. రావణుడు వాళ్ళని అంత జాగ్రత్తగా చూసుకున్నాడు. కాబట్టి ఆ విషయంలోనూ వీళ్ళకి తగాదా పెట్టలేం. ఎంత ఆలోచన చేశాడు చూడండి హనుమంతుడు. కాబట్టి భేదము కూడా పనికిరాదు. సామం, దానం, భేదం, ఈ మూడు ఉపాయాలు పనికిరావు. డబ్బులు అంతమిచ్చి వెళ్ళలేము, మంచిగా చెబితే వినరు వీళ్ళు. వీళ్ళల్లో వీళ్ళకి తగాదా పెట్టడం అసలే కుదరదు. ఇక ఏం చెయ్యాలి? త్రీనుపాయాన్ అతిక్రమ్య చతుర్థయిక దృశ్యతే. ఈ మూడు ఉపాయాలు పనికిరానప్పుడు ఇక నాలుగవ ఉపాయం ఒక్కటే మిగిలింది. సామ, దాన, భేద, దండోపాయాలని నాలుగు ఉపాయాలు చెప్పారు. ఆ నాలుగింటిలో సామదాన భేదములు పనికిరావు గనక ఇక నాలుగవ ఉపాయం దండోపాయం మిగిలింది. దండం కొట్టడం ఇక కర్రెట్టి నాలుగు వాదనమే, అదొకటే మిగిలింది. పర్వాలేదు, రాక్షసుల విషయంలో దండోపాయం అనుకున్నాడు హనుమంతుడు. రావణునితో సంభాషణ కోసం రాక్షసులతో యుద్ధానికి సంకల్పించడం మనం చెప్పుకుంటున్నాం. అందులో భాగంగా ముందుగా 80,000 మంది కెంకరుల్ని సంహరించాడు, జంబుమాలిని చంపాడు, 5 మంది సేనాగ్ర నాయకుల్ని సంహరించాడు, మంత్రిపుత్రుల్ని 7 వధించాడు వరుసగా. ఇవి మనం చెప్పుకున్నాం. వీటిల్లో కేవలం యుద్ధం చేయడం కాదు, అంతరార్థం ఒకటి ఉంది, అది మనకు ముఖ్యం. 80,000 మంది కెంకరులు ఉన్నారు అని చెప్పుకున్నాం. ఈ కెంకరులు అంటే ఎవరు అసలు అంటే, యమలోకంలో మానవులను సర్వనాశనం చేసేటటువంటి మహాపాపాలకి సంబంధించిన అధిష్టాన దేవతలు 80,000 మంది ఉంటారు. అందుకే ఆ 80,000 మంది కింకరులు అంటే మనం చేసేటటువంటి శరీరముతో పుట్టినప్పటి నుంచి తచ్చేలోపు 80,000 పాపాలు చేస్తామట. ఎవడైనా ఒక్క ఏడాది బతికినా చాలు ఈ 80,000 రకాల పాపాలు చేయక తప్పదు. ఇందులో పొయ్యి ద్వారా కొన్ని పాపాలు చేస్తున్నాం, అవన్నీ మనం లెక్కట్లేము. కానీ చేసే పాపాలు, ఇవాళ తెల్లవారులేస్తే పొయ్యి వెలిగిస్తున్నామా? పొయ్యి వెలిగించాము అంటే దానివల్ల ఎన్ని పాపాలు చేస్తున్నాం? అడుగున చీమలు చావచ్చు, కంటికి కనిపించని సూక్ష్మజీవులు చావచ్చు, ఈ ఇంధనం మీద నుంచి వచ్చే పొగతో మరెన్నో చస్తున్నాయి, దోమలు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, కనపడేవి కనపడనివి. ఈ పొయ్యి ద్వారా దాదాపు 10,000 జీవుల్ని మనం చంపుతున్నాం తెలియకుండానే. అన్నం వండాము అంటే కొత్త కొత్త ఉడుకుతూ ఉంటే అందులో పెంకి పురుగులు, తెల్ల పురుగులు ఎన్ని రకాలు చూస్తున్నాయి. కళ్ళు కనపడి కొన్ని, కనపడక కొన్ని, ఏరలేక కొన్ని, మోసాల వల్ల కొన్ని, మొత్తం మీద బియ్యంలో చేరుతూనే ఉంటాయి. ఇవన్నీ చూస్తున్నాయి. నీరు మరగబెట్టాం, నీటిలో పాపం రోజు ఎన్ని రకాల సూక్ష్మక్రియలు చూస్తున్నాయి. మరి పోని అలాగని వాటిని కాచుకోకుండా తాగితే సూక్ష్మజీవుల్ని చంపడం ఎందుకులే అని మురికి నీరు తాగితే అవి మనల్ని చంపుతాయి. కాబట్టి మనం బ్రతకాలంటే తప్పనిసరి పరిస్థితుల్లో కొన్నింటిని చంపాలి, తెలియక కొన్నింటిని చంపాలి. కాబట్టి పొయ్యి ద్వారా చేసే పాపాలు కొన్ని. ఇంకా చీపురుతో తుడుస్తున్నాం, తుడుస్తున్నప్పుడు ఇంట్లో ఎన్ని జీవులు చూస్తున్నాయో మనకి తెలియదు. అసలు మానవ జీవితం అంటే హింస లేకుండా కుదరదు గనక ఒక్క క్షణం కూడా. ఆపై నీళ్లు మోస్తున్న ఉదకుంభం, ఆ నీళ్ల ద్వారా ఎన్నో పాపాలు చేస్తూనే ఉన్నాం మరికొన్ని. అసలు ఈ పంచభూతాలే పూర్తిగా జీవమయం. సలిలములు ఉర్వి ఆకాశము సర్వము జంతుమయంబు కావున కలుగునవశ్యము సకల కర్మములందున హింస హింసకు తొలగిన జీవయాత్ర కడు దుర్ఘటమై నటులుండు ఎంతయున్ తలపర హింస చేయమని తారు తలంతురు కొందరి మహిన్. నీళ్లలో జంతువులుంటాయి, భూమి సరే జంతుమయమే, ఒకటి రెండు కాదు అనేక ప్రాణులు ఉంటాయి, ఆకాశం జంతుమయం. కాబట్టి ఏ పని చేసినా ఈ పంచభూతాల వల్ల పంచభూతాలలో ఉన్న జీవులను మనం హింసించకుండా బ్రతకలేం. సర్వము జంతుమయం కావునన్ కలుగున అవశ్యమున్ సకల కర్మములందున హింస అంటోంది మహాభారతం అరణ్య పర్వం. ఇంతకీ హింస లేకపోతే మనకి జీవితమే గడవదు. ఈ రకంగా మొత్తం మీద ఏది ఏమైనా 80,000 రకాల హింసలు మనం చేస్తున్నాంట. ఈ హింసలే మనల్ని సర్వనాశనం చేసే యమకింకర రూపంతో యమలోకంలో ఉంటాయి. వాటికి ప్రతీకే 80,000 మంది కింకరులు అన్నమాట. హనుమంతుడు వీటిని నాశనం చేశాడు అంటే శారీరక మానసికములైన 80,000 పాపములను జయించాడు. జయించడం అంటే ఈయన కూడా పొయ్యి గియ్యి పెట్టలేదా, లేకపోతే చీపులతో తుడవలేదా, ఆకాశంలో ఎగరలేదా అని కాదు. మనస్ఫూర్తిగా దాని మీద ఈ పని చేస్తున్నాను అనే కోరిక లేకుండా చేస్తే పాపం అంటదు. ఇది అంతరార్థం. భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన సారాంశమే ఇక్కడ హనుమంతుడు చేసిన పని. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. ఒక వ్యక్తికి పాపం ఎప్పుడు వస్తుంది అంటే ఈ పని నేను చేస్తున్నాను అనే అహంకారంతో ఉంటే, కర్తృత్వం తనదైతే. అలాగే పుణ్యం కూడా అంతే. పుణ్యం కానీ పాపం కానీ నేను చేస్తున్నాను అనుకుంటే దాని ఫలితం అనిపిస్తాడు. ఇది నేను చెయ్యడంలా, ఇది కేవలం నా చేత పరమాత్ముడు చేయిస్తున్నాడు. అది పాపమైనా పుణ్యమైనా సుఖమైనా దుఃఖమైనా తనకి దెబ్బ తగిలినా ఇది నా కర్మయోగం అంటాడు తప్ప ఇది ఎవడో అంటగట్టాడండు. సుఖం వస్తే ఇది నా గొప్పతనం అని అనుకోడు, కీర్తి వస్తే ఇది నా కృషి వల్ల వచ్చిందనుకోడు, అపకీర్తి వస్తే ఇది ఎవరో కుట్రని ఇతరుల మీద గంటాడు. అంటే సమస్తం సకలం ఒకే రకంగా అనుభవించడం. ఏ పని తన మీద వేసుకోడు. నిరహంకార స్థితిలో కర్మ చేసి కర్మఫలం ఆశించకుండా ఉంటే అటువంటి వాడు ఏ పని చేసినా పాపం ఉండదు, పుణ్యం ఉండదు, వాడు మోక్షం పొందగలుగుతాడు. 80,000 మంది కింకరుల్ని చంపడం అంటే హనుమంతుడు నిరహంకార స్థితిలో ఇది ప్రభు కార్యము, నేను కాదు చేయించేది, చేసేది చేయించేది నడిచేది నడిపించేది ఆలోచించేది ఆలోచింప చేసేది సర్వం రాముడు అని ఆయన మీదే సమస్తం పెట్టాడు. అందుకే రాక్షసుల తర్వాత ఆయన్ని కొట్టినా బాధపడలా, తోకకి నిప్పి పెట్టినా బాధపడలా, తిట్టినా బాధపడలా, సీతాదేవి పొగిడినా ఓ పొంగిపోలా, ఆమె దెప్పినా కురుంగిపోలా. ఎందుకని అంటే ఇదంతా రామమయం, నాదేం కాదనుకున్నాడు ఆయన. ఈ స్థితిలో ఉండడమే 80,000 మంది కింకరుల్ని సంహరించడము అని అంతరార్థం అన్నమాట. ఇక రెండవది, జంబుమాలిని చంపాడు. జంబు జంబుకము రెండు సమానార్థాలు, పైకి కనబడకపోయినా. తర్వాత జంబుమాలి అంటే నిజానికి విషముతో కూడినటువంటి మాల, సువర్ణ సంబంధమైన మాల. ధనాహంకారం ఉన్నవాడు పైనుంచి కింద దాకా నిరంతరము బంగారపు దండలు వేసుకు తెగ తిరుగుతూ ఉంటారు. ఈ అహంకార ప్రదర్శనమే నాకింత డబ్బు ఉంది అని చెప్పడమే జంబుమాలి లక్షణం. రెండవది ఏమిటి, వాడి మనస్సు మాత్రం విషపూరితం, వాడు వేసుకున్నది బంగారం కాదు, వాడి ఆలోచనలన్నీ విషమే అని రెండవ అంతరార్థం. ఆలోచనలే ఒక దండగా వేసుకున్నాడు. మన ఆలోచనలే మన శరీరం మీద వస్త్ర రూపంలో ఉంటాయి. మీరు చూడండి ఎప్పుడు కూడా ఒక్కొక్క రంగు ఒక్కొక్కడు ఎందుకు ఇష్టపడతాడు అంటే ఆ రంగులో ఉన్న గుణములు వాడి మనస్సులో ఉన్నాయి కాబట్టి. బాగా క్రూరత్వం ఉన్నవాడు ఆ క్రూరత్వానికి తగిన బట్టలు వేసుకుంటాడు. ఊ ఎంతసేపు కుళ్ళు కుతంత్రాలు కుట్టలో ఉన్నవాడు దానికి తగినటువంటి రంగుని ఇష్టపడతాడు. రంగుని బట్టి వాడి బుద్ధి తెలుస్తుందన్నారు. అదిగో జంబుమాలి కూడా అటువంటి వాడు, ఈ మాల వేసుకున్నవాడు అని అర్థం అన్నమాట. అదిగో అటువంటి జంబుమాలిని జయించడము అంటే, నాయన నాకు భౌతికమైన సంపదల మీద కానీ
లేక ఇంకేదైనా పదవుల మీద కానీ వ్యామోహం లేదు. రెండవది, నా మనస్సు విషపూరితం కాదు, మానసికమైన దుశ్చింత లేదు నాకు, ఎప్పుడూ మనస్సులో చెడ్డ ఆలోచన రాదు అని లోకానికి చెప్పడం కోసం పవిత్రంగా మనస్సును ఉంచుకోవడం జంబుమాలి వాద. జంబుమాలిని చంపుట అంటే మానసిక అపవిత్రతని దూరం చేయడం, అది రెండవది. ఆయన ముందు పాపాలను జయించాడు, మనస్సులో ఉన్న కుళ్ళు కుతంత్రాలు కుట్రలు జయించాడు, అంటే మానసికంగా కూడా పవిత్రుడైపోయాడు. ఇక తర్వాత మంత్రిపుత్రులు ఏడుగురిని చంపాడు. ఈ ఏడుగురే మన శరీరంలో ఉన్న ఏడు ధాతువులు, సప్తధాతువులు, ఈ మధ్యాదులు అన్నమాట. ఈ సప్తధాతువుల్ని కూడా అదుపులో పెట్టడం, అది హనుమంతుడు చేసినటువంటి గొప్ప ధర్మ కార్యక్రమం. ఆ తర్వాత ఐదుగురు సేనాధిపతులు, వీళ్ళని పంచ సేనాగ్ర నాయకులను సంహరించాడు ఆయన. పంచసేనాగ్ర నాయకులను జయించడం అంటే పంచేంద్రియాలను జయించడం అని అర్థం అన్నమాట. ఐదు మహా ఇంద్రియాలని జయించడం అంత తేలిక కాదు. మామూలు ఇంద్రియాలు, అవి పైగా జ్ఞానేంద్రియాలు ఐదు, కర్మేంద్రియాలు ఐదు, దేనికి దానికే ఈ ఐదు ఆయుధు కూడా జయించడం అని అంతరార్థం అన్నమాట. ఇప్పుడు ఇవి జయించడం అయ్యాక అక్షకుమారుడనేవాడిని పంపించాడు రావణాసురుడు. నిజానికి ఈయన మండోదరి పుత్రుల్లో చిన్నవాడు, చాలా బలమైనవాడు, బ్రహ్మవరాలు పొందినవాడు అక్షకుమారుడు అంటే. అక్షకుమారుడి కేసు తిరిగి మన వాళ్ళందరూ వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టే చచ్చిపోతున్నారా, ఈసారి నువ్వే వెళ్ళు, విజృంభించు, కొంచెం జాగరూకుడు అయ్యి ఉండంటే వాడు ఎక్కువ మాట్లాడు. తండ్రికి నమస్కరించాడు, మంచి 1000 కంచరగాడిదలు పూంచిన రథం ఎక్కి బయలుదేరాడు. అక్షకుమారుడు మహావీరుడు, తేజస్శాలి. ఆ కుమారుణ్ణి చూడడంతో హనుమంతుడు ఆశ్చర్యపెట్టి, ఏం కాంతితో ఉన్నాడు వీడు, అసలు వీడిని చూస్తే చాలా ముచ్చటగా ఉంది, ధనుష్టంకారం చేసుకుంటూ వస్తున్నాడు, వీడు సామాన్యుడు కాదు, బాలభానుడు అన్నారు. అబాల వద్బాల దివాకర ప్రభం, వీడు బాల దివాకరుడిలాగా అంటే ఉదయిస్తున్న సూర్యుడి కాంతితో ఉన్నాడు, కానీ వీడు బాలుడు కాదు, పైకి అలా కనపడుతున్నాడు, కానీ చూడ్డానికి బాలసూర్యుడిలో ఉన్న ప్రతాపం మాత్రం అలా లేదు, విజృంభిస్తున్నాడు వాడు. అంటే మధ్యాహ్న దినమార్తాండు అంటాం, మధ్యాహ్నం పూట సూర్యభగవానుడు మంచి కిరణాలతో ధగధగలాడిపోతూ లోకాలని దగ్ధం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. అందులో వేసవి కాలంలో హైదరాబాద్ ఎండలో తిరిగిన వాడికి తెలుస్తుంది, ఈ హైదరాబాద్లో మిట్ట మధ్యాహ్నం పూట వేసవి కాలంలో అందులో ఏసీ లేని కారులో ప్రయాణం చేసిన వాడికి ఓహో మధ్యం దినం ఆర్తాండు అంటే ఇలా ఉంటాడు కదా అని అర్థమవుతుందనమాట. అదిగో అంత వేడిని తన చూపుల ద్వారా ప్రసరింపజేస్తున్నట్టు. వాడు చూస్తూ ఉంటేనే మనం చొరచొర కాలిపోయేటట్టున్నామే, ఇక వీడితో యుద్ధం ఎలా ఉంటుందో అని వాడిని సాక్షాత్తు హనుమంతుడు అంతటి వాడు పొగిడాడు. అసలు గొప్పవాళ్ళ లక్షణం ఇదే. గొప్పవాళ్ళు ఏం చేస్తారంటే ఇతరులలో ప్రతిభ ఉంటే వాళ్ళని పొగుడుతారట. శత్రువైనప్పటికీ గొప్పవాడిని పొగడాలి అన్నారు, మిత్రుడైనప్పటికీ లోపం ఉంటే ఎత్తి చూపించాలట. హనుమంతుడు జ్ఞాని గనక శత్రువులో ఉన్న గొప్పతనాన్ని గ్రహించాడు. అందుకే ఏమన్నారు, వరం విరోధోపి మహాత్మనశ్చ. మహానుభావులతో విరోధం కూడా మంచిదే, నీచులతో స్నేహం పనికిరాదు. పనికి మాలిన వాళ్ళతో స్నేహం చేస్తే ఉంది, 10 సార్లు సిగరెట్ ఇస్తాడు, లేదా 11 సార్లు రకరకాల మద్యాలు ఇస్తాడు, ఇవి తప్పేముంది, సర్వనాశనం చేసే దుర్వ్యసనాలు నేర్పుతాడు. అంచేత నీచుడితో స్నేహం కంటే ఒక గొప్ప వ్యక్తితో విరోధం తెచ్చుకున్నా వాడంత గొప్పవాడు అవ్వాలి, లేకపోతే వాడంత పాండిత్యం సంపాదించాలి, వాడిలా ఉపన్యాసం చెప్పాలి, లేదా వాడిలా సంపాదించాలి అని పోటీ పెట్టుకుని గొప్పవాడవడానికి ప్రయత్నం చేస్తాం గనక మహాత్ములతో విరోధమైనా పర్వాలా, నీచులతో స్నేహం చేయకూడదు. ఇదిగో ఉదాహరణది, విశ్వామిత్రుడు వశిష్ఠుడితో పోటీ పడ్డాడు, చివరికి బ్రహ్మర్షి అనిపించుకున్నాడు. అలా ఉండాలి పట్టుదల అంటే. అంతేగాని నీచులతో స్నేహం ఏమిటి? హనుమంతుడు అందుకే అక్షకుమారుణ్ణి బాగా పొగిడాడు మనసులో. కానీ వాడు రావడంతో ఇక మళ్ళీ రెండో మాట లేకుండా ధనుష్టంకారం చేస్తూ తీవ్రమైన వాడి బాణాలతో హనుమంతుడి మూతి చుట్టూ కొట్టాట. అసలే హనుమంతుడి మూతి బాగా ఎర్రగా ఉంటుంది. ఆయన ఆ బాగా ఎర్రగా ఉన్న మూతి చుట్టూ బాణాలు దిగడంతో ఆ బాణాల నుంచి రక్తం వచ్చి పూచిన మోదుగు చెట్టు అయిపోయాడన్నారు. మోదుగు పువ్వులు ఎర్రగా ఉంటాయి, ఆ పువ్వులు చెట్టు అంతా విరగబూసేసి ఎర్రగా అగ్ని పువ్వులు అంటాం మనం, సాధారణంగా రోడ్డు పక్కన కనపడుతూ ఉంటాయి, చెట్టు నిండా అలా ఎర్రగా పువ్వులు ఉంటాయి సన్నగా. ఆ పువ్వులు తప్ప అసలు చెట్టే కనపడదు. హనుమంతుడి శరీరం కూడా ఈ రక్త బిందువులతో తడిసిపోయి అలా కనపడ్డాడు, మోదుగు చెట్టులాగా, కింసుక వృక్షంలాగా. ఒరే వీడేదో కుర్రాడు అనుకున్నాం, విజృంభిస్తున్నాడు, మూతి పగలగొడుతున్నాడు, నెత్తురంతా కార్చేస్తున్నాడు వీడు. అనుకులవి పీకి పక్కన పారేసి ఓ పెద్ద మద్ది చెట్టు తీసుకున్నట్ట, సాలవృక్షం పొడుగైనది. అసలు సాలవృక్షం బాగా పొడుగ్గా పెరుగుతున్నారట మద్ది చెట్టు. అందుకే ఎవడైనా పొడుగ్గా ఉంటే సాలప్రాంసు అని పొగుడుతాం మనం. కర్ణుడు సభలోకి రాగానే ఇదిగో మద్ది చెట్టు అంత పొడుగున్నాడు అంటాడు ఆదిపర్వంలో నన్నయ్య గారు. సాలప్రాంసు నిజోజ్వలత్కవచు శిష్యత్కుండలోద్భాసితున్ బాలార్క ప్రతిమున్ శరాసనధరున్ బద్ధోగ్రణిస్త్రింసు శౌర్యాలంకారు సువర్ణవర్ణు ఘనుకర్ణాఖ్యున్ జగత్కర్ణ పూర్ణాలోలద్గుణు చూచి చూపరు ప్రభూతాశ్చర్యులైరంతటన్. అదిగో మద్ది చెట్టు అంత పొడుగున్నవాడు అని అక్కడ బాగా ప్రశంస చేస్తారు. కాబట్టి మద్ది చెట్టు చాలా ఉన్నతమైన వృక్షాల్లో, యుద్ధం చేయడానికి పనికొచ్చే చెట్లలో ముఖ్యమైనది. హనుమంతుడు, భీముడు ఇలాంటి వాళ్ళు కొంతమంది చెట్లతో యుద్ధం చేసేవాళ్ళు ఉన్నారే, వీళ్ళు చీటికి వాటికి మద్ది చెట్టే పీక్ కొడుతూ ఉంటారట. హనుమంతుడు చాలాసార్లు మద్ది చెట్టు పీకినట్టుగా మనకి రామాయణంలో, యుద్ధకాండలో, ఇటు సుందరకాండలో అన్నిటిలో కూడా మనకి కనపడుతుంది. అటువంటి మద్ది చెట్టు వాటి పీకే ఆ సాలవృక్షం పైనుంచి కిందకి అక్షకుమారుడి మీదకి విసిరేశాడు ఆయన. సాలాంశ్చిచ్ఛేద, వెంటనే వాడేం చేశాడు, మంచి తీవ్రమైన అర్ధచంద్రాకార బాణాలు ప్రయోగించాడు అక్షకుమారుడు. అలా వస్తున్న ఆ సాలవృక్షాన్ని 10 ముక్కల కింద కొట్టి అవతల పారేశాట. 10 బాణాలతో ఒక్కొక్క ముక్క టప్ 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 అని. అది ఎలా ఉంది చూడడానికి ఆ దృశ్యం అంటే, ఈ సామిల్లులు అని ఉంటాయి దొంగలను కోసే మిల్లులు, అందులో దొంగని పంపుతూ ఉంటే ఒక్కొక్క ముక్క పర్రును కోసేస్తుంది, కోసేశాక మళ్ళీ దొంగను గెంటుతారు, మళ్ళీ ఇంకో ముక్క కోస్తుంది. అలా ముక్కలు ముక్కల కింద ఎక్కడ నున్నగా కోస్తున్న మిల్లులో గొప్పతనం అది. ఇక్కడ మనకు కావాలి చక్కగా రంపంతోలా మిల్లు కోసేస్తూ ఉంటుంది ముక్కల్ని, చాలా నైస్గా వస్తుంది ఉన్నగా. అసలు ఈ అక్షకుమారుడు ఎంత అస్త్రశస్త్ర విద్యా నైపుణ్యం కలవాడంటే, వాడు బాణాలతో మద్ది చెట్టుని ముక్కల కింద కొడితే రంపంతో నున్నగా చెక్కబడిన చెట్టు ముక్కల్లో ఉన్నాయట, దొంగ ముక్కల్లో ఉన్నాయట అవి. ఎక్కడ అడ్డదిడ్డాలుగా పగలడం, ఈ బాణం తగలగానే అలా విరిగి కింద పడడం, ఇలా పుల్లలు పొడుచుకు రావడాలు, ముళ్ళు కనబడడం ఏం లేదట. అంత చక్కగా నైపుణ్యంతో ఆ చెట్టు ముక్కలు చేసి కింద పారేసేట. కొంచెం ఓపిక ఉన్నవాళ్ళు పెద్ద పెద్ద ముక్కలు కనుక ఇంటికి తెచ్చేసుకుంటే చక్క సింహద్వారానికి పనికి వస్తాయన్నమాట, ఫ్రీగాను ఆయన ఇస్తేను. అదిగో అలా కోసి పారేసేట వాటిని. మళ్ళీ ఆగాడ, కంటి రెప్పల మీద బాణాలు కొట్టాడు. హనుమంతుడు అటు ఇటు ఎగరడం మొదలెట్టాడు, ఈయన తప్పించుకోవడం మొదలెట్టాడు. వాడు వేసే బాణాలు తగలకుండా తప్పించుకుంటూ మధ్య మధ్యలో నేల మీదకి వచ్చి బండరాళ్ళు ఎత్తి కొండరాళ్ళు విసరడం మొదలెట్టాడు. వాడు ఆ రాళ్ళు పగలగొట్టేయడం మొదలెట్టాట. ఈయన విడిచిపెట్టే చెట్లు రాళ్ళు చిన్నాభిన్నం చేస్తున్నాడు, కానీ మధ్య మధ్యలో బాణాలతో కొడుతున్నాడు. ఓరి నాయనో ఇదైతే కొంచెం కష్టమే అనుకున్నాడు హనుమంతుడు. వీడేదో కుర్రవాడని ఉపేక్షిస్తూ ఉంటే ఎర్రగా నా మూతంతా నెత్తురు వచ్చేలాగా వాయు కొట్టేస్తున్నాడు, ఇకలాభం లేదనుకున్నట్టు ఆయన నెత్తెక్కుతున్నాడు. వీడి పరాక్రమం అంతకంతకీ పెరుగుతున్నది. బహుశా వీడు కూడా బ్రహ్మచేత వరాలు పొందిన గొప్ప వ్యక్తి అయి ఉంటాడు, సాధకుడు కూడా వీడు. అసలు ఎప్పుడు బాణం తీస్తున్నాడో, ఎప్పుడు ఎక్కువ పెడుతున్నాడో, ఎప్పుడు వేస్తున్నాడో తెలియడంలా. హనుమంతుడు తప్పుకునే లోపు వచ్చి తగిలేస్తున్నాయి బాణాలు. అందుకని ఇలా కదనుకుని హనుమంతుడు అక్షకుమారుడున్న రథం మీదకి ఢామ్మం దూకుతూ ఉంటే అక్షకుమారుడు కత్తి ఇడాలు పుచ్చుకొని ఆ క్షణమే రాబోయే ప్రమాదాన్ని శంకించి రివ్వున ఆకాశ మార్గానికి ఎగిరిపోయాడు. ఆ క్షణంలోనే హనుమంతుడు వచ్చి ఆ రథం మీదకి దూకాడు. ఇంకేముంది, మొత్తం రథమంతా చిన్నాభిన్నమైపోయింది, గుర్రాలు చచ్చిపోయాయి. నొగళ్ళు అంటే గుర్రాలకి వాటికి వేసే పగ్గాల తాళ్ళు ఉంటాయి, ఆ తాళ్ళన్నీ పొడిపొడి అయిపోయాయి. ఆ పైన ఉన్న రథానికి పైన ఒక గొడుగు ఉంటుందన్నమాట ఎండ పడకుండా. అసలు పూర్వం గొడుగు అలాగే వాడేవారు, అందుకే దానికి ఆతపత్రము అని పేరు అసలు గొడుక్కి. ఆతపాత్ త్రాయతే ఇది ఆతపత్ర, ఆతపాత్ ఆతపం అంటే ఎండ అని అర్థం. ఆతపాత్ అంటే ఎండ నుండి, వేడి నుండి, త్రాయతే రక్షిస్తుంది ఇది కాబట్టి ఆతపత్ర ఆతపత్రం అని పేరు అన్నమాట దానికి. ఆతపత్రం అనగా ఎండ తగలకుండా మనల్ని రక్షిస్తుంది. పూర్వం ఎండ తగలకుండా గుడి వేసుకెళ్ళేవారు. అసలు వర్షం వచ్చినప్పుడు సాధారణంగా బయటికి వెళ్ళేవారు కాదు, వర్షం కంటే కూడా ఎండే ప్రమాదం. ఇదిగో ఇప్పుడున్న ఈ సైన్స్ ఆనాడు మన పెద్దలు చెప్పారు. ఇప్పుడు రోజు పేపర్లోనూ మన సమాచారాల్లోనూ ఈ రకరకాలైనటువంటి న్యూస్ ఛానల్స్ ఏమంటున్నారు, వేసవకాలంలో సరాసరి ఎండలోకి వెళ్ళకండి, ముఖానికి క్రీములు రాసుకోండి, గొడుగులు వేసుకోండి, లేకపోతే మీ ముఖాలు మచ్చలు పడతాయి, పాడైపోతారు, ఏవో ఇబ్బందులు వస్తాయని చెబుతున్నారే రోగాలు. ఆ రోజుల్లో జాగ్రత్త తీసుకోమని చెప్పింది మన ఆయుర్వేదం. అందుకని గొడుగు వేసుకోకుండా ఎండలోకి వెళ్ళొద్దని చెప్పారు. ఎంతటి వాడైనా సరే, సామాన్యుడు కూడా ఆ రకరకాలైనటువంటి గొడుగులు, ఇప్పుడు ఉన్నదానికంటే గొప్ప గొడుగులు ఉన్నాయండి, తాటాకు గొడుగులు వేసుకెళ్ళేవారు. సరే, మహారాజులు అంటే వెల్లగొడుగులు, మంచి గుడ్డ, షామియానా గుడ్డ లాంటిది, అది కూడా ఖరీదైన గుడ్డ, దానికి ముత్యాలు వేలాడుతూ ఉంటాయి. అలాగే అక్షకుమారుడి రథానికి కూడా మంచి ముత్యాలు, నవరత్నాలు, దండల కింద వేళ్లాడుతున్న బలమైన గొడుగు, దానికేమో గుడ్డ కూడా కట్టబడి ఉంది. ఆ గుడ్డతో ఉన్న మొత్తం టెక్కె